అప్పుడు వ్యాసుడు, కుమారా కుమారా అని ఎలుగెత్తరిచాడు. ఈ అరుపులు కొండ గుహలలో నుంచి, చెట్లలో నుంచి మళ్ళీ వెనక్కి వచ్చాయట. అంటే మారుమోగిందనమాట ఆ ప్రాంతం. పుత్రారుగానే పుత్ర 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 అని ఆ శబ్దం మళ్ళీ వెనక్కి రావడం మొదలెట్టింది. అది చూడడానికి ఎలా ఉంది, శుకుడు ఎంతో పూర్వం ఒక రూపంతో ఉండేవాడు, ఇప్పుడు ఆ రూపం విడిచిపెట్టి కొండలుగా, గుహలుగా, చెట్లుగా, నదులుగా, పంచభూతాలుగా మారిపోయి ఈ పంచభూతాల్లోంచి తండ్రికి ఓహో పుత్ర అని మళ్ళీ తిరిగి సమాధానం ఇస్తున్నాడేమో అన్నట్టుగా ఉంది. ఆయన పంచభూతాల్లో కలిసిపోయి పంచభూతముల రూపములో సమాధానం ఇస్తున్నట్టుగా, రిప్లై ఇస్తున్నట్టుగా ఉందన్నమాట. అంతలా మారిపోయాడు, సకల భూతస్వరూపుడయ్యాడు. అందుకే వృక్షములున్ తన్మయతన్ ప్రతిధ్వనులు చక్కం చేసిమున్నట్టి భూతమయున్ బాధరాయణి తపో ధన్యాగ్రణిన్ ధీమణి అంటాడు పోతరు గారు. ఈ శ్లోకానికి అనువాదం చేస్తూ, సముడై ఎవ్వడు ముక్త కర్మ చెయ్యుడై సన్యాసి అయి ఒంటి బోవ మహాభీతి ఓహో కుమారయనుతు వ్యాసుండు చీరంగ వృక్షములు తన్మయతన్ ప్రతిధ్వనులు చక్కన్ చేసి మున్ను అట్టి భూతమయు మృక్యద బాధరాయణి తపోధన్యాగ్రణిన్ ధీమణి. సమస్త ప్రాణుల్ని పరమాత్మగా చూసిన ఉత్తముడు సుకుడు. ఆయనకి ఏ ప్రాణి మీద రాగం లేదు, ద్వేషం లేదు, ఎవరిని చూచినా భగవంతుడి కింద కనపడేవాడు. అందుకే సముడు, అందరినీ సమానముగా చూసేవాడు. ముక్త కర్మచయుడు, అన్ని కర్మలు విడిచిపెట్టేశాడు. ఇంకా ఆయనకి ఏ కర్మలతో సంబంధం లేదు, ఆయనకి పితృకార్యాలు కూడా విడిచిపెట్టేశాడు. సన్యాసి అయిపోయాడు, తన మనస్సుని పరబ్రహ్మలో ఉంచాడు, ఒంటరిగా వెళ్ళాడు. ఆయన ఎక్కువ జనాన్ని వెంట పెట్టుకు పెడితే యోగాభ్యాసానికి ఇబ్బంది కలుగుతుంది. అందుకని యోగులు ఎప్పుడూ సాంగత్యానికి దూరంగా ఉంటారు. ఏకాంతంగా ఉంటే తొందరగా సిద్ధి పొందుతాడు కనుక. అందుకని ఒంటరిగా వెళ్ళాట. అప్పుడు వాళ్ళ నాన్న మహాభయంతో కుమారా కుమారా అంటూ ఉంటే ఆ కుమారా శబ్దం వృక్షాల్లోంచి ప్రతిధ్వనులు చేసింది. అలాంటి భూతమయుణ్ణి, సుకుణ్ణి, వేదవ్యాస పుత్రుణ్ణి, మహాతపస్యాలిని భక్తితో పూజిస్తున్నాను, ఆయనకి నమస్కరిస్తున్నాను అన్నారు. అప్పుడు వ్యాసుడు శుకుడు మాయమైన చోటుకొచ్చి పుత్ర పుత్ర అని పలవరిస్తూ కలవరిస్తూ ఉంటే, ఏడుస్తూ ఉంటే శివుడు ప్రత్యక్షమయ్యాడు. స్వచ్ఛమైన తెల్లని కాంతితో శివుడు ప్రత్యక్షమయ్యాడు. మహాజటాజోటాలు ధరించి, త్రిశూలం ధరించి, 10 చేతులతో, 5 ముఖాలతో ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. వ్యాసుడు ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుని, ప్రభు పరమేశ్వర, నీ అనుగ్రహం వల్ల ఈ కుమారుడు పుట్టాడు, నువ్వే నాకు వరం ఇచ్చావు. నీ వరం వల్ల పుట్టిన ఈ కుమారుడు ఎంత స్వల్పకాలంలో నాకు దూరం అయిపోతాడు అనుకోలేదు. ఈ కుమారుడిని ఎందుకు ఇచ్చావు, ఇచ్చి వెంటనే ఎందుకు పుచ్చుకున్నావు, వాడు లేకపోతే ఒకటే లేడు అనుకునేవాడిని. పుట్టాక తన ప్రవర్తనతో, తన సౌందర్యంతో నన్ను ఎంతో ఆకర్షించాడు శుకుడు. ఇప్పుడు ఆ శుకుడు దూరం అయితే తట్టుకోలేకపోతున్నాను, ఆర్తితో ఏడుస్తున్నాను, నన్ను రక్షించవా అన్నాడు ఆయన. వ్యాసుడు పుత్రభ్రాంతితో, పుత్రుడు లేకపోతే ఉండలేకపోతున్నాను అనగానే శివుడు నవ్వి, నువ్వు పంచభూతాల స్వరూపమై కొడుకు పుట్టాలన్నావుగా, అందుకే పంచభూతాల్లోంచి పుట్టి మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోయాడు. ఆయన లేకుండా లేడు, నీకు రూపంతో కనపడడం లేదు. ఇప్పుడు నువ్వు అగ్నిలో ఆయన ఉన్నాడు, భూమిలో ఆయన ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, నీళ్లల్లో ఉన్నాడు, వాయువులో ఉన్నాడు. ఇదివరకు పరిమితమైన ఒక చిన్న రూపం ఉంది, ఇప్పుడు అనంతమైన ప్రకృతి రూపంలో ఉన్నాడు. అంతటి జ్ఞాని దగ్గర లేడని ఎలా అనుకుంటున్నావు, ఆయన లేకుండా ఎక్కడున్నాడు, ఆయన కోసం ఏడవకు అనగా, అది నాకు తెలుసండి, కానీ ఏమిటో మమకారం పోవటం లేదన్నట్ట. ఇదే ఈ మమకారం అంత తేలిగ్గా పోదు, దానికి మహామాయ అని పేరు. మాయా అంటే లేనిది ఉన్నట్టుగా కనబడుట. నిజానికి అక్కడ ఏం ఉండదు, మా యా అనేదానికి వెనక నుంచి అర్థం చెప్పాలి. యా ఏది, మా లేదో, అది ఉందనుకోవడమే మాయ. యా ఏది, మా లేదు అని అర్థమంట. ఏమీ లేదు, ఉందనుకుంటామట, అది మాయ. ఒక ఇద్దరు భార్యాభర్తలు అయ్యాక ఈవిడ భార్య అండి, నేను భర్త అండి అంటాడు. కొంతకాలానికి ఆవిడ చచ్చిపోయింది అనుకోండి, ఇప్పుడు ఆవిడ ఎక్కడి నుంచి వస్తుంది, ఫోటోని చూసుకోవడమే తప్ప, అవునా? అలాగే ఈ భర్త అన్నవాడు పోయాడు, రేపు పొద్దున వాడు ఎక్కడి నుంచి వస్తాడు? కాబట్టి కొంతకాలమే ఉండి తర్వాత కనపడకుండా పోయే ఈ స్త్రీ పురుషుల్ని శాశ్వతంగా ఉంటామనుకోవడమే మాయ. అలాగే మన కళ్ళ ముందు ఎంతోమంది పుడుతున్నారు, పెరుగుతున్నారు, చచ్చిపోతున్నారు. వాడికి గృహాలు వస్తున్నాయి, పోతున్నాయి. నిన్నటిదాకా సొంత ఇంట్లో ఉంటాడు, రేపొద్దున ఆ ఇల్లు ఉండకపోవచ్చు. నిన్నేమో అద్దింట్లో ఉన్నాడు, ఇవాళ సొంత ఇంట్లోకి రావచ్చు. ఇవాళ కాస్త ముందొస్తే ఈ సీటు ఈవిడికి దక్కింది, రేపొద్దున లేట్ అయితే ఫేటు మారిపోయి ఆవిడకి వేరే సీటు రావచ్చు. అంటే ఈ సీటు ఆవిడది కాదు, ఈ శరీరం మనది కాదు, ఈ సంపదలు మనవి కావు. ఇవాళ ఉన్నది రేపు మళ్ళీ కనబడడం లేదు. క్షణం తర్వాత ఏముందో ఏమి లేదో తెలియదు. అలా లేనిది ఎప్పుడు ఉంటుందని భ్రమిస్తున్నామే, దానికి మాయా అని పేరు. అందుకే జ్ఞానులు ఏం చేస్తారు, సంసార బంధం ఏర్పడినా ఏర్పడకపోయినా, నానుకున్న వాళ్ళు దక్కినా దక్కకపోయినా ఒకే రకంగా ఉంటారు. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో 1-2 సార్లు చెప్పింది అదే. కొడుకు పుట్టాడా సంతోషం, పుట్టలేదా అది సంతోషమే, బ్రతికాడా సంతోషం, పోయాడా అది సంతోషమే. ఇంత తీవ్రమైన వైరాగ్య సంపన్నత్వంతో ఉండడమే జ్ఞానం. నీవు ఉత్తముడివి, అయినా మహామాయలో పడి ఏదో కొడుకు దూరం అయ్యాడు అనుకుంటున్నావు. ఎక్కడికి వెళ్ళలేదు, ఇదివరకు పరిమిత రూపం, ఇప్పుడు అపరిమిత రూపంతో ఉన్నాడు. ఇదివరకు కొంచెం శక్తితో ఉండేవాడు, ఇప్పుడు అపార శక్తితో ఉన్నాడు. అనగా ఆ పుత్రుడి రూపం కొంతైనా చూడకపోతే పురాణాలు చెప్పలేనేమో అన్నట్టు ఆయన. మళ్ళీ పురాణములు చెప్పాలంటే నా పుత్రుడి యొక్క రూపం నాకు కనపడాలండి, లేకపోతే ఆ బెంగతో పురాణం చెప్పలేనండి అన్నట్టు. అప్పుడు ఈశ్వరుడు జాలిపడి నీ కుమారుడు నీ పక్కనే నీడగా కనపడతాడు, పూర్తిగా కాదు కొంచెం అస్పష్టంగా కనపడతాడు. కొన్ని టీవీలో చూసారా, బొమ్మ వస్తుందంటే వస్తుంది, రాదా అంటే రాదు. అలాగా కళ్ళదోళ్ళు లేని వాడికి దూరం నుంచి నన్ను చూస్తే పద్మాకర్ గారు ఎలా ఉంటారో, కనబడి కనబడకుండా ఉన్నాడని తెలుస్తుంది, ఎలా ఉన్నాడో తెలియదు. అలాగ అస్పష్టముగా ఛాయగా నీ కుమారుడు నీకు కనబడుగాక, అతన్ని ఛాయాసుకుడు అనుకుంటూ అతన్ని చూచి ఆనందం పొంది. అయినా ఎప్పుడైనా నువ్వు భాగవతం చెబితే మాత్రం భాగవతం వినడానికి మళ్ళీ తన పూర్తి రూపంతో, పూర్వరూపంతో నీకు దర్శనమిస్తాడు. సుకుణ్ణి ఆకర్షించడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. ఏమిటా మార్గం? భాగవత పారాయణ. ఎక్కడైనా భాగవతం చదవబడితే, లేక భాగవతం చెప్పబడితే, భాగవతం అంటే అటు కృష్ణుడి చరిత్ర, ఇటు దేవి భాగవతం రెండూ సుమండి, ఈ రెండింటిలో ఏది జరిగినా సుకుడు అక్కడికి వచ్చి కూర్చుంటాడు. వాళ్ళ నాన్నగారికి స్పష్టంగా కనపడతాడు, మనకు కనబడకుండా ఉంటాడు. ఇప్పుడు ఇందులో సుకుడు ఉన్నాడు, ఏ రూపంలో ఉన్నాడో తెలియదు. ఇప్పుడు ఆ నడిచి వస్తున్నప్పుడు అమ్మాయి ఆకుపచ్చ బట్టలు వేసుకొచ్చింది అంటే సుకుడు అలా రావచ్చు స్త్రీ రూపంలో. మగాడు రూపంలో వస్తే మనం గుర్తుపడతాం. భగవంతుడైన సుకుడు మహాయోగి, ఆయన భాగవతం ఎక్కడ దొరుకుతున్నా ఏదో ఒక రూపంలో వస్తాడు. ఆయన ఏ రూపంతో వస్తున్నాడో గ్రహించలేమంతే తేడాట. అందుకనే ఎవరికైనా సుకుడిని చూడాలనిపిస్తే తక్షణం భక్తితో శ్రద్ధతో అక్కడ భాగవతం పురాణం చెప్పించుకోమన్నారు, లేదా పారాయణ చేయించమన్నారు. ఇలాంటి స్థలాలలో కూడా కనపడతాడు. ఇక సుఖస్థలం అని ఒకటి ఉన్నది, అది ఢిల్లీకి హరిద్వార్కి మధ్యలో ఉంటుంది. అక్కడైతే మాత్రం అనుక్షణం ఏదో రూపంలో దర్శనమిస్తూనే ఉంటాడు. ఎందుకంటే నేను అక్కడ పురాణం చెప్పినప్పుడల్లా అనుభవించారు కాబట్టి చెబుతున్నాను. అక్కడ భాగవతం చెప్పినప్పుడల్లా యజ్ఞగుండంలో కనబడ్డాడు, అక్కడ స్నానం చేస్తున్నప్పుడు గంగలో కనబడ్డాడు, వేదిక మీద కూర్చుని పురాణం చెబుతున్నప్పుడు నా పక్కనే కూర్చుని విన్నట్టయ్యేది నాకు. ఆహా, నేను ఎంత అదృష్టవంతుడి, నా పురాణాన్ని ఒకప్పుడు సుకుడు చెప్పాడు ఈ భాగవతాన్ని ఇక్కడ, ఇప్పుడు నేను చెబుతుంటే ఈ అభినవ సుకుడి కోసం సుకుడు వచ్చాడే అనిపించేది నాకు. ఇలాంటి అనుభూతులు చాలాసార్లు కనబడేవి. అంటే ఒక కారణం ఉందండి, నా మీద ఎంతో ప్రేమతో లక్ష్మణ యతీంద్రులు అని ఒక ఆయన ఉండేవారు, మీకు తెలిసే ఉండవచ్చు. ఆయన 1991లో వెళ్ళిపోయారు. ఆ మహాత్ముడు భాగవతం చెబుతుంటే కంచు కంఠంలో ఉండేది. కొవ్వూరు కాలేజీలో చదువుకుని అందులో కూడా చదివారు. పెదముక్తేవిలో ఒక ఆశ్రమం ఉండేది వారికి, ముముక్షు ఆశ్రమం అని. ఆ మహాత్ముడు సంస్కృతంలో పరమ పండితుడు. ఆయన నా చేత భాగవతం చెప్పించుకుని 87 నుంచి 89 మధ్యలో 3 ఏళ్ళు 87, 88, 89 ఈ 3 ఏళ్ళు నా పని భాగవత సప్తాహాలు చేయడమేనండి, ఇంకేం పని లేదు. ఆ రోజుల్లో నా మీద ఉన్న అభిమానం వల్ల మా గురువులు కూడా నేను కాలేజీకి వెళ్ళినా వెళ్ళకపోయినా అటెండెన్స్ పట్టించుకోకుండా పరీక్షలకు పంపేశారు. కనుక ఇప్పుడైతే కొంచెం కష్టం, కానీ అప్పుడు నేను పరీక్షలకు హాయిగా ఇంట్లో కూర్చొని వెళ్ళగలిగాను. ఆ 3 ఏళ్ళు మహా అయితే సంవత్సరంలో 1 వారం విశ్రాంతి తీసుకున్నాను. ఏమో సంవత్సరానికి 52 వారాలు ఎన్నో ఉన్నాయంటారు కదా, నేను 1 సంవత్సరానికి 48 సప్తాహాలు చేశానంటే దాన్ని బట్టి ఆలోచించాడు. 3 ఏళ్లలో ఇంచుమించుగా 150 సప్తాహాలు చేయగలిగాను భాగవతం. ఆ సప్తాహాలన్నిటికీ ఎక్కువగా ఆయన ఉండేవారు. ఒకరోజు వచ్చి ఆయన అభినుతింతు నిన్ను అభినవ సుఖ అని ఒక పద్యం చెప్పారనమాట. ఇంకా అక్కడి నుంచి అభినవ సుఖ అనే పేరు అలా స్టాండర్డ్ అయిపోయింది. అభినుతింతు నిన్ను అభినవ సుఖ, ఆటవలది యొక్క చివరి పాదం ఇది. ఆయన ఎక్కడున్నా ఆయన నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఆయన అనేవారు, నాయన ఎందుకో కానీ నువ్వు పురాణం చెబుతూ ఉంటే నీడగా వెనకాతల సుఖుడు కూర్చున్న అనుభూతి నాకు కూడా కలుగుతుందని వారాయన. అంటే ప్రేమతో భక్తితో తలుచుకుంటే మనలాంటి వాళ్ళకే సుఖుడు దర్శనమిస్తే మహాయోగులు ఆ రోజుల్లో భాగవతం చెబుతూ ఉంటే సుఖుడు రాకుండా ఉంటాడా? సుఖుడికి భాగవతం అంటే అంత ఇష్టం. సుఖుణ్ణి ఆహ్వానించి ఆకర్షించి మన పక్కనే కూర్చోబెట్టుకుని ఆయన ఆశీస్సులతో సుఖం పొందాలంటే దానికి ఒక్కే ఒక్క మార్గం, భాగవతం భాగవతం భాగవతం. దానివల్ల మనం బాగవుతాం అంతే. 10 సార్లు భాగవతం అంటే బాగవుతాం. భాగవతంలో అంత శక్తి ఉన్నది. అందుకే ఎన్ని పురాణాలు చెప్పనివ్వండి, మళ్ళీ మనస్సు భాగవతం దగ్గరికి వస్తుందన్నమాట. అలా ఆయన శివుడు వరమిచ్చాడు, లీలాసుకుడిగా ఛాయాసుకుడిగా నీ పక్కన దర్శనమిస్తాడు, నువ్వు హాయిగా వెళ్ళు. నువ్వు ఎప్పుడు పురాణం చెప్పినా భాగవతం అతడు వచ్చి కూర్చుంటాడు, పూర్తిగా తన రూపంతో దర్శనమిస్తాడు. నువ్వు నిశ్చింతగా నీ పనులు చెయ్యి. తీవ్ర వైరాగ్య సంపన్నుడివి, జ్ఞానివి, యోగివి, విష్ణుస్వరూపుడివి, నీకు చింత ఏమిటి అనగానే అప్పటితో పూర్తిగా మానసికమైన చింత బాధ విడిచిపెట్టి జ్ఞాని గనక వ్యాసుడు నిశ్చింతుడయ్యాడు, స్వస్థుడయ్యాడు, ఆరోగ్యం పొందాడు. ఆయనలో ఉన్న బెంగంతా పోయింది. ఆయన ఎక్కడికి వెళ్ళినా పక్కనే ఆయన కుమారుడు నడుస్తున్నట్టుగా ఉండేదట, ఆయన యొక్క నీడ కనపడేదట. ఛాయాసుకుండు చూసుకుంటూ జీవితం గడిపాడు ఆయన. ఇక ఆ తర్వాత వేదవ్యాసుల వారు, అమ్మయ్య ఈ పని అయిపోయింది, ఇంతకాలం సుకుడి యొక్క ఆలనా పాలన అతనికి సంబంధించిన లీలల్లో పడ్డాను, మా అమ్మ ఏమైపోయిందో అని అప్పుడు అమ్మని తలుచుకున్నాడు. సరిగ్గా ఈయన అమ్మను తలుచుకున్నాడో లేదో అక్కడ సత్యవతి కూడా, కుమార వ్యాస నీతో పని ఉన్నది రా అని తలుచుకుంది. మీకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడ ఇదివరకు భారతం విన్నారు కాబట్టి చెప్పక్కర్లేదు, అయినా ఇక్కడ దేవీ భాగవతంలో వచ్చింది కాబట్టి చెప్పుకోవాలి. పూర్వం పరాశరుడు అని ఒక మహాత్ముడు తీర్థయాత్రల వంకతో భూమి అంతా తిరిగాడు. తిరుగుతూ తిరుగుతూ యమునా నది దగ్గరకు వచ్చాడు. యమునా నది దాటడానికి కొన్ని పడవలు ఉన్నాయి. ఈ పడవలన్నిటినీ లీజుకు తీసుకున్నవాడు గొప్పగా పాటలో పాడుకున్న ఆయన పేరు దాశరాజు. ఆయన ఒక పల్లెవాడు, మత్స్యకారులకి రాజు. ఈ పడవలన్నీ ఆయన అదుపులో ఉంటాయి. అటుగా ఎవరైనా వస్తే వాళ్ళు పడవ ఎక్కి అవతల ఒడ్డుకి వెడితే వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తారుగా, ఈ డబ్బులు పడవల వాళ్ళు కొంత తీసుకుని దాశరాజు గారికి మిగతాది ఇవ్వాలన్నమాట. పడవలతోటి కాలక్షేపం చేసి ఆయన ఒకరోజున మధ్యాహ్నం భోజనానికి వెళ్ళాడు. ఆ పూట అమావాస్య అవ్వడం వల్ల పడవల వాళ్ళంతా పనులు మానేసి వెళ్ళకపోయారు. అమావాస్య కదా అండి, ప్రయాణాలు ఆగవు కదా. అందుకని ఆయన ఏం చేశాట, మధ్యాహ్నం భోజనం చేస్తున్నాను అమ్మాయి, నా భోజనం అయ్యేదాకా నా వదులు పడవ నడుపు అని తన కూతుర్ని సత్యవతి అనే ఆవిడ్ని పడవ ఇచ్చి ఆ ఒడ్డు దగ్గర కూర్చోబెట్టాడు. ఈ సత్యవతి కూడా ఆయన సొంత కూతురికి అస్తామండి. పూర్వం మహానుభావుడు చేది దేశపు రాజు అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు వసు. ఈ వసు గారికి తన భార్య గిరిక అంటే చాలా ఇష్టం. ఓసారి ఆయనకి పితృ కార్యక్రమం వచ్చింది, అంటే ఇంట్లో తద్దినం పెట్టాల్సి వచ్చింది. పూర్వం తద్దినం మాంసంతో పెట్టేవారు, అందుకని ఏదో ఒక మాంసం పెట్ట తీసుకురావడానికి ఆయన వేటకెళ్ళాడు. కృతయుగంలో త్రేతాయుగంలో మాంసముతో తద్దినం పెట్టేవారు, కలియుగంలో అది నిషిద్ధం. సుస్పష్టంగా చెప్పారు, పలపైతృకం అంటే కలియుగములో పితృకార్యమునకు మాంసము వాడడం నిషిద్ధం. మరి దాని బదులు ఏం పెట్టాలి, మాషచక్రాలు గారెలు పెడితే చాలు, గారెలు కూడా మాంసం వలె బలమైనవి, పితృదేవతలకు అవి పెట్టాలి. ఆ రోజున నియమం గనక ఈయన వేటకెళ్ళాట. ఎంత వేటకు వెళ్ళి పితృకార్యం పెట్టాలనుకున్నా భార్య మీద వ్యామోహం పోలేదానికి. ఆహా గిరిక, పరమ సౌందర్యవతివి, నిన్ను వదిలిపెట్టి అడవికి వెళ్ళవలసి వస్తుంది, వాళ్ళ తద్దినం నానెత్తుకు వచ్చింది, ఇది ఎక్కడ తద్దినం రా బాబు అనుకున్నాడే. ఆ సమయంలో తీవ్రమైన భార్యా వ్యామోహం వల్ల ఆయనకి రేతఃపాతం అయింది. ఈ అమోఘమైన వీర్యం పాడైపోకూడదు కనుక ఆయన ఒక ఆకుని మూటగా కట్టి అందులో ఈ రేతస్సు వేసి దాన్ని తన పెంపుడు డేగ మెడకు కట్టి, ఓ డేగా డేగా ఈ రేతస్సు నా భార్యకి ఇచ్చేయి, ఈ రేతస్సు ఎప్పటికీ చెడిపోదు, దీనిని నా భార్యకి ఇస్తే పితృకార్యమైన మర్నాడు ఆవిడ దాన్ని తన గర్భంలో ప్రవేశపెట్టుకుంటుంది, ఆవిడకి సంతానం కలుగుతుంది అని తన పెంపుడు డేగ యొక్క మెడలో కట్టాడు ఆయన. ఈ డేగ ఈ రేతస్సుని మెడలో పెట్టుకుని వెడుతోంది. ఈలోపు ఏం జరిగింది, ఆకాశంలో ఇంకో డేగ చూసింది ఈ డేగని. దీని మెడలో వెళ్ళాడుతున్న ఈ దొన్నెను చూచి ఇదేదో మాంసం అనుకుని దీనితో యుద్ధానికి వచ్చింది. ఈ డేగలు రెండు ఆకాశంలో ఢీ అంటే ఢీ అని కొట్టుకుని యుద్ధం చేశాయి. ఈ యుద్ధంలో ఏమైపోయిందిట, ఈ మెడలో ఉన్న దొన్నె తెగిపోయి యమునా నదిలో పడిపోయింది. ఆ యమునా నదిలో ఓ పెద్ద చేప ఉన్నది.
ఆడచేప.
ఆ ఆడచేప ఈ రేతస్సు మింగింది, వెంటనే గర్భం ధరించింది. అంటే ఆ రాజుగారు అంత గొప్పవాడు, ఆయన రేతస్సు ఎక్కడికెడితే అక్కడ సంతానం పొంది తీరవలసిందే, అది వ్యర్థం కాదట. అస్ఖలిత బ్రహ్మచారి జ్ఞాని ఆయన, అందువల్లే ఆయన రేతస్సు మింగగానే ఈ చేప గర్భం ధరించింది. ఈ చేపకు కూడా ఫ్లాష్ బ్యాక్ ఉంది, ఇది మామూలు చేప కాదు, అద్రిక అని పేరు కలిగిన ఒక అప్సరస. దుర్వాస మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన తపస్సు పాడు చేయడానికి టిక్ టిక్ అని నృత్యం చేసింది, ఆయనకు ఒళ్ళు మండింది. కష్టపడి తపస్సు చేసుకుంటూ ఉంటే ఈ డ్యాన్సులు ఏమిటి, మీలాంటి వాళ్ళే లేనిపోని ఎస్ఎంఎస్లు పంపి మాలాంటి ఋషుల్ని పాడు చేస్తూ ఉంటారు, దిక్కుమాలిందానా, నువ్వు చేపైపో అని చెప్పించాడు. ఆ పాప శాపం వల్ల చేపైపోయింది. అప్పుడు ఆవిడ ఏడుస్తూ, అయ్యో ఇంద్రుడు పంపితే మీ తపస్సు పాడు చేయడానికి వచ్చానండి, మధ్యలో ఇంద్రుడు బాగానే ఉన్నాడు, మునీంద్రుడు వీరు బాగానే ఉన్నారు, దేవేంద్రుడు మునీంద్రుడు బాగుండి, మధ్యలో నన్ను శాపానికి గురి చేస్తారా, నన్ను రక్షించండి అనగానే ఒకనొకప్పుడు వసురాజు గారి యొక్క వీర్యం మింగుతావు, అది మింగగానే గర్భం ధరిస్తావు, గర్భం ధరించాక నీ పొట్టని ఒక ఆయన చీలుస్తాడు, చచ్చి పిల్లల్ని కనగానే నీకు శాప విముక్తి అన్నాడు దుర్వాసుడు. అప్పటి నుంచి ఆ అద్రిక అనే అప్సరస చేపగా మారి యమునా నదిలో కొట్టుకు తిరుగుతుందిట. ఆ చేప ఈ వసురాజు యొక్క రేతస్సు మింగింది, అది గర్భం ధరించింది. ఈ యమునా నదీ తీరంలో దాసరాజు గారు చేపలు పట్టుకునేవాడు, అంతా ఆయనదేగా, ఆ మొత్తం మత్స్యకారుల కుటుంబం అంతా యమునా నది మీద ఆధారపడి చేపలు పట్టుకుంటూ బతుకుతూ ఉంటుంది, పడవలు నడుపుకుంటూ బతుకుతూ ఉంటుంది ఆ కుటుంబం. ఒకరోజున దాసరాజు గారి యొక్క అనుచరులు చేపలు పట్టడానికి వచ్చి వలలు వేశారు, ఆ వలలో ఈ అద్రిక పడింది. అద్రిక అప్పటికి నిండు గర్భిణి, చేప గర్భంతో ఉందో లేకపోతే మామూలుగా ఉందో తెలియలేదుట. అందుకని వంటవాళ్ళు దాని పొట్ట కత్తితో పర్రను కోశారు. పొట్ట కొయ్యగానే లోపల ఒక అబ్బాయి అమ్మాయి బయటకు వచ్చారు. అబ్బాయి గారేమో బాగానే ఉన్నాడు, కానీ అమ్మాయి మాత్రం ఒకటే చేపల కంపుతో పుట్టిందిట. ఆదివారం ఫిష్ మార్కెట్లోకి వెడితే ఎలాంటి వాసనో, ఆవిడ శరీరం నుంచి అదే వాసన, మాయదారి వాసన, ఎండు చేపలు ఎండు రొయ్యలు మొదలైన వాటి నుంచి వచ్చే వాసన వచ్చేదనమాట. ఆ వాసనతో పుట్టిందిట అమ్మాయి మాత్రం. ఈ అబ్బాయి మత్స్యరాజు అనే పేరుతో మత్స్యదేశాన్ని స్థాపించాడనమాట, ఆయన పేరు మీదుగా మత్స్యమండలం ఏర్పడింది. అమ్మాయిని మాత్రం మత్స్యగంధి, చేపల వాసనతో ఉన్నది కనుక మత్స్యగంధి అని పేరిట్టారు. గంధి అంటే గంధము కలది, వాసన కలది. ఏ గంధం? మత్స్యగంధి, చేపల వాసన కలది, అందుకని మత్స్యగంధి అని పేరెట్టారు. పైగా మత్స్యగంధి ఆ శరీరం నుంచి 8 మైళ్ళు దుర్వాసన వచ్చేదట, అందుకని యోజన గంధి అని కూడా అన్నారు. ఎవరి శరీరం నుంచి అయినా దుర్వాసన రావచ్చు, ఆ దుర్వాసన కాస్త కొస్త దూరం కాదట, 8 మైల్స్ ఏకంగా, 8 మైళ్ళు దాకా 8 మైల్స్ ఈ ఫిమేల్ నుంచి వాసన వెళ్ళేది, అందుకని యోజన గంధి అన్నారు. ఆ యోజన గంధిని ఒకనాడు తండ్రి పిలిచి, అమ్మాయి నేను అన్నం తింటున్నాను, ఈలోపు నువ్వు పడవల దగ్గర కాపలాగా ఉండు, ఎవరైనా వస్తే పడవ ఎక్కించుకుని అవతల ఒడ్డుకు దాటించు, సామాన్యులైతే వాళ్ళ దగ్గర ఒక అణా తీసుకో, మహాత్ములు వస్తే మాత్రం దక్షిణ తీసుకోకు, ఎవరన్నా ఋషులు వస్తే మాత్రం తీసుకోకు, పద్మాకర్ గారు లాంటి వాడు ఎవరన్నా వచ్చి పడవ దాటించమంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే తప్పుసుమా. అంటే ఆ రోజుల్లో పండితులకు గౌరవం ఉండేది, అప్పటికిప్పటికీ చాలా మార్పు వచ్చింది, అందుకని వాళ్ళ దగ్గర తీసుకోకని చెప్పగానే అలాగే నాన్నగారు అంది ఆవిడ. ఇంతలో అక్కడికి పరాశరుడు వచ్చాడు. ఆయన మహాత్ముడు, ఆయన తలుచుకుంటే యమునానది యువతలను చోతలకు ఎగిరి వెళ్ళలేడా, అయినా లోకశ్రేయస్సు కోసం ఆయన ఒక పని చెయ్యాలనుకుని అమ్మాయి పడవ ఎక్కించుకుని అవతల ఒడ్డుకు తీసుకెళ్ళి అన్నాడు. ఆమె అలాగేనని పడవ ఎక్కించుకుంది. పరమ నిర్వికారుడు ఆ యోగి, ఆయన జీవితంలో అప్సరసలు వచ్చి మీద పడినా పట్టించుకోడు, కానీ భవిష్యత్తుతోటి ఉంది, లోకానికి ఒక గురువుని అందించాలి. అందుకే మహాత్ములు కామం పొందరు, వాళ్ళు కామం పొందారంటే ఏదో కారణం ఉంటుంది, ఈ వ్యక్తుల్ని ఉద్ధరించడానికే నిష్కాములు కాముకుల కింద నటిస్తారు. ఆయన, సుందరి నీ మీద నాకు వ్యామోహం కలుగుతోంది, నాకు నీ శరీరాన్ని ఇస్తావా అని అడిగాడు. ఆవిడ, ఈయన గొప్పతనం తెలుసు కనుక మీరు మహాత్ములండి, మీ కోరిక తీరిస్తే నేను గర్భవతి అవుతాను, అప్పుడు రేపొద్దున మా తండ్రి ఏమంటాడనగా, నా వల్ల నీకు ఒక కొడుకు పుడతాడు, పుట్టినా నువ్వు కన్యగా ఉంటావు, మళ్ళీ ఒక మహారాజును పెళ్లి చేసుకుంటావు, మంచి కీర్తి పొందుతావు, కాబట్టి నీ కన్యాత్వం చెడకుండా వరమిస్తాను అన్నాడు. మీరు వరమిస్తారు బాగానే ఉందనుకోండి, కానీ నా శరీరం దరిద్రపు వాసనతో ఉంది, ఒకటే చేపల వాసన, రావా రావా, ఈ వాసన మీరు ఎలా భరిస్తున్నారు అనగానే, దుర్వాసన అదంతా పూర్తి చేస్తానుగా నీకెందుకు అని చేత్తో ఇలా నిమిరేట. ఆమె దుర్వాసనతో ఉన్నాను, ఈ వాసన మీరు ఎలా భరిస్తారన్నందుకు తన చేతితో నిమిరి ఆవిడ శరీరానికున్న దుర్వాసనంతా తొలగించి మహాసువాసన చెల చేశాడు. ఇప్పుడు కూడా యోజన గంధ అయింది ఆవిడ. ఆవిడ శరీరం నుంచి పారిజాత పుష్పాల వాసన, మంచి గంధపు వాసన, ఇలాంటి పరిమళములు 8 మైళ్ళు రావడం మొదలెట్టాయట. ఈ విధంగా ఆవిడ పరిమళ గంధ అయిపోయింది. ఆ తర్వాత ఆవిడ మళ్ళీ ఏమంది, నన్ను కన్యగా ఉండమని వరమిస్తానన్నారు, కొడుకు పుట్టినా కన్యగా ఉంటాను. అలాగే సువాసన వచ్చింది. అయినా ఇది పట్టపగలు కదండి, మిట్ట మధ్యాహ్నం పూట రతిక్రీడ మహాపాపం కదా అంటే ఈ మిట్ట మధ్యాహ్నం రాత్రిగా మార్చేసుకున్నాను అని ఆ వాతావరణం అంతా మార్చేశాడు. క్షణాలలో మంచు కురిసి మిట్ట మధ్యాహ్నం కూడా యమునా నది దగ్గర ఉన్న ఈ పడవ ఇవన్నీ మంచులో మునిగిపోయి ఏదో అర్ధరాత్రి వేళ చలికాలంలో మంచులో కురుస్తుందో అలాంటి మంచుతో నిండి రాత్రి వాతావరణం ఏర్పడింది. అలా వాతావరణాన్ని కూడా మార్చి ఆమెతో క్రీడించాడు. వెంటనే ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు అందంగా నీలమేఘఛాయే శరీరుడై పుట్టాడు. నల్లనివాడు, జింక చర్మంతో పుట్టాడు, యజ్ఞోపవేతంతో పుట్టాడు, జటాజూటాలతో పుట్టాడు, దండకమండలాలతో పుట్టాడు. అలా పరాశరుడికి సత్యవతికి పుట్టిన ఆ పరమ పవిత్రుడే వేదవ్యాసుడు. ఈ విధంగా పుట్టి జగద్గురు అయ్యాడు ఆయన. ఆయన పుట్టిన అది ఆషాఢమాసం పూర్ణిమాతిథి. ఆషాఢమాసములో పూర్ణిమ నాడు పుట్టాడు గనక ఆషాఢ పూర్ణిమ అప్పటి నుంచి వ్యాస పూర్ణిమగా, గురు పూర్ణిమగా జగత్ ప్రసిద్ధికి ఎక్కింది. ఆయన పుట్టాక గురు పూర్ణిమ అన్నాం, అందరికీ గురువు ఆయన. ఆ వ్యాసుడే లేకపోతే వాళ్ళ పురాణాలు 18 ఉన్నాయా? మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కోర్మస్కాంద పురాణములనే 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, మహాభారతం అనేటటువంటి ఇతిహాసం, బ్రహ్మసూత్రాలు ఇన్ని అలవోకగా లోకానికి ఇచ్చిన మహానుభావుడు వ్యాసుడు ఆనాడు ఒక పల్లెదానికి అందున ఆషాఢమాసంలో పూర్ణిమ నాడు మిట్ట మధ్యాహ్నం వేళ యమునా తీరంలో పుట్టుకొచ్చాడు. అందుకే మహాత్ములు ఎప్పుడు ఎలా అవతరిస్తారో తెలియదు, ఎవరికి అవతరిస్తారో తెలియదు. ఆ మహాత్ముడు పుట్టుక ఇలా వచ్చింది. ఆయన పుట్టగానే తండ్రి గారు తన దారి తను వెళ్ళిపోయాడు. ఈవిడి మళ్ళీ యథాప్రకారంగా కన్య అయిపోయింది. తల్లికి నమస్కరించి, అమ్మా నేను పుట్టుకతోటే మహాయోగిగా పుట్టాను, తపస్సుకి బదరీ వెళ్ళిపోతున్నాను, కుమారుడు దూరం అయ్యాడని బెంగపెట్టుకోవద్దు, నీకెప్పుడు ఏం కావలసి వచ్చినా వ్యాస పుత్ర అని పిలు, టక్కన ఎక్కడున్నా ఆ మాట నాకు వినబడుతుంది, నేను నీ దగ్గరకు వస్తాను, నీవు చెప్పిన పని చేస్తానన్నాడు. అందుకే ఆవిడ సమయమునకు ఇప్పుడు తలుచుకుందిట. ఎందుకు ఆవిడ తలుచుకోవాల్సి వచ్చిందంటే ఈ వ్యాసుడి ఈ కథ అంతా జరుగుతున్న కాలంలో ఓ పక్కన సత్యవతికి శంతనుడితో పెళ్ళయ్యింది. విచిత్ర వీర్యుడు చిత్రాంగదుడని 2 కొడుకులు పుట్టారు. వాళ్ళిద్దరూ మరణించారు. చిత్రాంగదుడు యుద్ధంలో పోయాడు, విచిత్ర వీరుడు రోగంతో పోయాడు. ఆ విచిత్ర వీరుడి భార్యలు ఇద్దరు అంబిక అంబాలిక ఉన్నారు. వాళ్ళు పిల్లలు లేకుండా పోయారు. అందుకని భరత వంశం పాడైపోతుంది, ఆ వంశం నిలబెట్టమని ఒక్కసారి భీష్ముడి సలహాతో వ్యాసుని తలుచుకుంది. అప్పుడు ఆయన వచ్చి అంబికకి ధృతరాష్ట్రుణ్ణి, అంబాలికకి పాండురాజుని, వాళ్ళ దాసీకి విదురుణ్ణి సంతానంగా ఇచ్చాడు. ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ తల్లికి నమస్కరించి, అమ్మా ఇక్కడ ఎక్కువ కాలం ఉండకు, నువ్వు రాబోయేదంతా భయంకర కాలం, ఈ ధృతరాష్ట్రుడు గుడ్డాడు, జ్ఞానం కూడా లేని గుడ్డివాడు, కళ్ళు లేని గుడ్డివాడు, జ్ఞానంతో కూడా అంధుడు, జ్ఞానాంధుడు భౌతికాంధుడు. ఈ ధృతరాష్ట్రుడి పిల్లలు పరమ దుర్మార్గులు అవుతారు, కుంతీదేవి కొడుకులతో తగాదా పడతారు. ఆ దురదృష్ట సంఘటన నీ కళ్ళ ముందు జరిగితే నీవు చూడలేవు. నీ కోడళ్ళను తీసుకుని అడవికి పోయి తపస్సు చేసి ముక్తి పొందు, తన కర్మ తాను అనుభవిస్తాడు ఈ ధృతరాష్ట్రుడు అన్నట్టయన సుస్పష్టంగా చెప్పాడు వ్యాసుడు. ధృతరాష్ట్రుడు తన కొడుకే, పాండురాజు తన కొడుకే, ఆయన వల్లే పుట్టారు, విదురుడు ఆయన పుత్రుడే. అయినా ఈ ధృతరాష్ట్రుడు దుర్మార్గుడు, వీడి వల్ల పాండునందనులకు ఇబ్బంది, భరతవంశం నాశనం అవుతుంది, ఆ నాశనం నువ్వు చూడలేవు, నా తల్లి నువ్వు అడవికి వెళ్ళిపో అనగానే సత్యవతి తన కోడళ్ళు అంబికా అంబాలికల్ని వెంటబెట్టుకు వెళ్ళిపోయింది. ఆ వెంటబెట్టుకు వెళ్లే ముందు చెప్పాడు ఆయన, మతి తల్లపగ సంసారము బతి చెంచలము, మతి తల్లపగ సంసారం బతి చెంచలము, ఎండమావులట్టుల సంపత్ప్రతతుల తిక్షణికంబులు, ఎండమావులట్టుల సంపత్ప్రతతుల తిక్షణికంబులు, గతకాలము మేలు వచ్చు కాలము కంటెల్. ఈ సంసారం ఆలోచించే కొద్దీ చెంచలము అని తెలుస్తుంది.
ఒక్కసారి ఆలోచించుది బుర్రతో, ఈ సంసారం అతి చంచలం, క్షణక్షణానికి మారిపోతుంది. అంటే ఇందాక ఉన్నట్టుగా ఇప్పుడు ఉండదు, ఇప్పుడున్నట్టుగా ఇంకాసేపు ఉన్నాక ఉండదు. మన జీవితాలు మారిపోతాయి, రూపములు మారిపోతాయి, సంపదలు కూడా అంతే, అనుక్షణికాలు, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలియదు. డబ్బు ఎల్లవేళలా ఒకే విధంగా ఉండదు, డబ్బులు పోతాయి, జబ్బులు వస్తాయి, యవ్వనంలో మార్పు వస్తుంది, కుటుంబ వ్యవస్థలో మార్పు వస్తుంది, అన్ని రకాలుగా మనిషి యొక్క జీవితం అనుక్షణం మారిపోతూ ఉంటుంది. అందువల్లే గతకాలమే నయం, వచ్చే కాలం కంటే, రాబోయే రోజుల కంటే గడిచిన రోజులే మంచివి. ఇప్పుడు కూడా చాలామంది ఆ రోజులే బాగున్నాయి అనుకోవడంలా, ఇంచుమించుగా అందరూ ఆ మాట అంటారు. చక్కగా 25 వయసులో టింగ టింగని ఎగిరి గంతులు వేసామండి, ఆ రోజులు ఇప్పుడు ఎక్కడొస్తాయండి, ఇప్పుడు ఎగురుదామంటే నడుము సహకరించట్లేదండి అంటున్నారా లేదా? మే పైకి ఎక్కగలిగే వాళ్ళు పూర్వం ఎంతోమంది టకటక ఇప్పుడు పైకి మెట్లెక్కి రాలేమండి గురుగారు, మీరే ఎక్కడికి వచ్చి కాళ్ళు ఎక్కడ పెట్టండి అంటారు నా కాళ్ళు. పాపం భక్తులు చాలామంది అడగబట్టే నేను ఆ ముందుకు వస్తున్నాను, లేకపోతే పూర్వం పైకి వచ్చి దండం పెట్టేవారు, ఇలా వెళ్ళేవారు. అందుకని గతకాలము వేలు వచ్చు కాలము కంటే అని చెప్పి అడవికి పంపాడు. ఈ విధంగా వారందరినీ అడవికి పంపి కౌరవ పాండవుల యొక్క మేలు కీడు అన్నీ చూస్తూ కొంతకాలం ఆయన గడిపాడు. క్రమక్రమంగా మహాభారత యుద్ధం జరిగింది, అభిమన్యుడు మరణించాడు, అభిమన్యుని యొక్క కుమారుడు పరీక్షిత్తు రాజయ్యాడు. మళ్ళీ ఈ పరీక్షిత్తు అనే మహారాజు గారు కూడా వేటకు వెళ్ళాడు. శమీక మహర్షి మెడలో చచ్చిన పామును వేశాడు, ఆయన కొడుకు శృంగి యొక్క శాపం పొందాడు. దానితోటి పరీక్షిత్తు 7 రోజుల్లో మరణించవలసి వచ్చింది. శృంగి అని శమీకుడు కొడుకు, మా నాన్న మెడలో చచ్చిన పామును వేసినటువంటి రాజుగారు నేటికి 7వ రోజు సూర్యాస్తమయం తర్వాత మరణించుగాక అన్నట్ట. అప్పుడు పరీక్షిత్తు తన కుమారుడు జనమేజయుణ్ణి పిలిచి ఆయనకి పట్టాభిషేకం చేసి తాను హస్తినాపురం విడిచిపెట్టి గంగాతీరానికి వెళ్ళాడు. అదన్నమాట ఇప్పుడు ఇందాక నేను మీకు చెప్పిన సుఖస్థలము, గంగానదీ తీరం అది. హస్తినాపురం నుంచి అంటే యమునానది దగ్గర నుంచి ఇంచుమించుగా ఇప్పుడు కారుల్లో అయితే 3 గంటల్లో వెళ్ళేవాళ్ళం, ఆ రోజుల్లో అడవి మార్గం అడ్డదారి గుండా వెళితే గంటలో వెళ్ళిపోయేవారట, ఏనుగుల మీద గుర్రాల మీద. ఇప్పుడు వాతావరణం మారిపోయింది, ఈ బిల్డింగ్లు అవి వచ్చాయి, రోడ్డు మార్గం గుండా వెళితే ఎప్పటికూడా మనం 3 గంటల్లో సుఖస్థలానికి వెళ్ళచ్చు. అటువంటి చోటికి హుటాహుటిన శుకుడు భాగవతం చెప్పిన స్థలం దగ్గరికి ఈ పరీక్షిత్తు వెళ్ళాడు. గంగానది దగ్గర ఒక ఒంటి స్తంభం మేడ కట్టించుకున్నాడు. ఆయన తపశ్శక్తి వల్ల ఋషులు ఆయనకి నిమిషాల్లో బిల్డింగ్ ఇచ్చారు. అంటే బిల్డింగ్ అంటే అది తపస్సు చేసుకోవడానికి పనికొచ్చేటటువంటి గృహ నిర్మాణం చేసి ఇచ్చారు. ఆ గృహం దగ్గర గంగానదీ తీరంలో కూర్చుని దాన ధర్మాలన్నీ చేసి ఆ తర్వాత 7 రోజుల పాటు శుకుని ద్వారా భాగవతం విన్నాడు. భాగవతం విన్నాక శుకుడు చిట్ట చివరి ఏం చెప్పాడు, నాయన ఎవ్వడికైనా చావు తప్పదు, ఏనుమృతుండనవుదునని ఎంత భయం బుమనంబు లోపల మానుము, సంభవంబుగల మానవ కోటికి చావు నిక్కమౌకాన హరింతలంపుము, ఇక కల్గదు జన్మము నీకు ధాత్రిలో, మానవనాథ పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యములు, నేను చచ్చిపోతాననే భయం మనస్సులోంచి విడిచిపెట్టు. భాగవతం విన్నవాడు మృత్యు భయం విడిచిపెడితే మోక్షం పొందుతాడు. ఎంత భాగవతం విన్నా చచ్చిపోతాననే భయం లోపలుంటే వాడికి మరణం వల్ల ముక్తి రాదు, నరకం వస్తుంది. మనం ఇంత పురాణాలు వింటున్నాం, ఇన్ని మంచి కార్యాలు చేస్తున్నాం, అయినా మళ్ళీ ఇంటికి వెళ్ళాక నేను చచ్చిపోతానేమో, నేను చేసిన పాత కర్మల వల్ల నాకు నరకం వస్తుందేమో అనుకుంటే నరకం వస్తుందిట, నాకు అదేమీ రావు, నాకు మరణం ఎలాగో తప్పదు. ఆ చచ్చే ముందు పరమ పవిత్రమైన భాగవతం విన్నాను, పురాణములు విన్నాను, ఇన్ని పురాణములు విని ఇంత భాగవతం విన్నాక నాకు నరకం ఎందుకు వస్తుంది అని ధైర్యముతో మరణమును ఆహ్వానించిన వాడు మోక్షం పొందుతాడు. మళ్ళీ ఎంత విన్నాక ఇంటికి వెళ్ళాక ఇవన్నీ చెప్పినా చావు చావే కదండి, చావు అంటే చచ్చే చావు కదండి అని బెంగ పెట్టుకుంటే మాత్రం వాడు మరణించాక ఈ భాగవతం వల్ల ముక్తి పొందటం, మళ్ళీ నరకానికి పోతాట. ఎందుకని, కేవలం భాగవతాన్ని విన్నంత మాత్రం చేతనే ముక్తి వచ్చేటట్టు అయితే మరి గంగానదిలో మునిగిన చేపలకు రావద్దు. భాగవతాన్ని శ్రద్ధతో వినాలి, నమ్మకంతో వినాలి, విన్నాక మృత్యువు మీద భయం విడిచిపెట్టాలి, అప్పుడు భాగవతం యొక్క ఫలితం వస్తుంది. మందు ఎటువంటిది, ఆ మందును వేసుకున్నాక పథ్యం పాటిస్తేనే మందు పనిచేస్తుంది. కొన్ని మందులు ఉన్నాయి, అన్నం తిన్నాకే వేసుకోమన్నప్పుడు అన్నం తిన్నాకే వేసుకుంటేనే ఆరోగ్యం, ఏమీ తినకుండా వేసుకుంటే కళ్ళు తిరిగి కింద పడతాడు. కొన్ని మందులు ఏమీ తినకుండా వేసుకోవాలి. హోమియోపతి మందు వేసుకోవడానికి ముందు అరగంట తర్వాత అరగంట ఏమి పుచ్చుకోకపోతే అది పనిచేస్తుంది. అప్పుడు కనుక కాఫీ తాగి మందు వేసుకుంటే అది పనిచేయదు. భాగవతం కూడా వైరాగ్యముతో మృత్యువు మీద ఉన్న భీతి విడిచిపెట్టి ప్రీతితో వింటే ఖచ్చితంగా మోక్షం ఇస్తుంది. అది లేనప్పుడు ఉపయోగమే లేదు. ఇందులో చెప్పారు భాగవత మహిమలోనే ప్రారంభంలో, దేవీ భాగవతం ప్రారంభంలో, ఏ దుర్హృద పాపరత విమూఢ హింసారతా నాస్తిక మార్గసక్త. నాస్తిక మార్గంలో తిరిగిన వాళ్ళు అంటే వేదములను నమ్మము, వేదములు లేవు అన్న దుర్మార్గులు, హింసతో బ్రతికిన వారు, దుష్టబుద్ధి కలిగిన వాళ్ళు, పాపరతా నిత్యం పాపాలు చేసేవాళ్ళు, ఏవైనరా కల్మష భార భాజా నిత్యం కల్మషాలతో బతికేవాళ్ళు, అనేక పాపముల భారం మోస్తున్న వాళ్ళు కూడా మాకు భాగవతం మీద నమ్మకమున్నది అని దేవీ భాగవతమును శ్రద్ధతో పద్మాకర్ గారు చెబుతున్నప్పుడు గురుభక్తితో వింటే వాడికి ఆ పాపములన్నీ పోయి ముక్తి వచ్చి తీరుతుందన్నాడు ఆయన. మళ్ళీ చెప్పిన గురువుని తిట్టకూడదు. నేనేం చెప్పినా ప్రామాణికంగా చెబుతున్నా. అష్టమస్కంధంలో నరక వర్ణనలో పౌరాణికుణ్ణి తిట్టిన వాడికి ఎన్ని నరకాలు వస్తాయో చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? మీలాగా శ్రద్ధగా వినాలి, నమ్మి వినాలి. కాబట్టి ఏమిటనమాట, అనుక్షణము శ్రద్ధతో విశ్వాసముతో భాగవతం వల్ల ముక్తి వస్తుందని వింటే అటువంటి వాడికి మరణము పొందిన తక్షణం ముక్తి వస్తుంది. అందుకని సుఖుడు ఏను మృతుండనవుదునని ఎంత భయంబు మనంబు లోపలన్ మానుము, నేను మరణిస్తాను చావు వస్తుంది అనే భయము నీ మనస్సులో ఇంకా ఉన్నది, భయం విడిచిపెట్టన్నాడు. ఇంత భయం అనడం ద్వారా నీకెంత భయం ఉందయ్యా, ఇంత భయం వద్దన్నాడు అనమాట. ఈ పద్యం ఎంత గొప్పదో చూసారా, చెప్పకుండానే పరీక్షిత్తులో ఉన్న భీతి కనిపెట్టాడు సుఖుడు. అందుకని నేను మరణిస్తానని ఇంత భయం, ఇంత భీతి, ఇంత బాధ నీ మనస్సులోంచి విడిచిపెట్టు, నీ మనస్సులోంచి తుడిచేయి. పుట్టిన ప్రతి వ్యక్తికి మరణం తప్పదు. సంభవంబు గల మానవ కోటికి, సంభవము అంటే పుట్టుక, పుట్టుకుందంటే మానవులందరికీ మరణం తప్పదు. చావు నిక్కమౌ, ఈ పద్యం ఒకటి రెండు సార్లు చదువుకోండి. నిక్కం గ్యారంటీ కార్డ్ చావే, ఇంకేం లేదు. తక్కినవన్నీ గ్యారంటీ అంటారు కానీ ఏముంటాయి? మరి రెండో అన్నయ్య గారు పాల్వంచలో చాలా కాలం పనిచేశాడు, తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయినుకోండి రిటైర్ అయ్యాక. ఆయన ఓ ఫ్యాన్ కొన్నారు, ఆ ఫ్యాన్ కంపెనీ కూడా తెలియదు ఎవరికి, 15 ఏళ్ళు గ్యారంటీ ఇచ్చాడురా అని ఆ పాపం ఫ్యాన్ కొన్నారు. ఆయన కొన్న 6 నెలలకే కంపెనీనే తీసేశారు. ఇప్పుడు ఇంక గ్యారంటీ ఎక్కడుంది? ఆ కంపెనీ అంటూ ఉంటే గ్యారంటీ కార్డు ఉంటుంది, ఆయన వచ్చినప్పుడు అలా నవ్వేవాడు. అందువల్ల చెప్పొచ్చింది ఏంటంటే కంపెనీ లేనప్పుడు గ్యారంటీ కార్డు లేదు. మన శరీరం ఒక కంపెనీ, ఈ కంపెనీ ఎప్పుడు ఉంటుందో తెలియదు. దీని గ్యారంటీ కార్డు ఒకటే ఒక గ్యారంటీ, అది మరణం మాత్రం తప్పదు, పోవడం ఖాయం, ఇంక ఏ గ్యారంటీ లేదు. అందువల్ల ప్రతి వ్యక్తికి చావు నిక్కమౌ. అందువల్ల ఎప్పటికైనా మరణం పొందుతామనే విషయం సత్యం మీ కుటుంబంలో అందరికీ తెలుసుండి ఇంకా దానికోసం ఎందుకు బెంగ పెట్టుకుంటావు? ఇక మీదట దుఃఖం విడిచిపెట్టు, మృత్యుభీతి విడిచిపెట్టు, హరిని తలుచుకో. హరి 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 అని హరి అన్నావంటే హరిలో కలిసిపోతావు. శ్రద్ధతో భాగవతం విన్నావు, ఆ భాగవతాన్ని నెమరు వేసుకో. ఇక కలగదు మానవ జన్మ, నీకు మానవ జన్మ ఈ భూమి మీద రాదు. మానవనాథ పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యములు. ఓ మానవేశ్వర, ఓ మహారాజా, నీవు వైకుంఠానికి వెడతావు, విష్ణులోకానికి వెడతావు, సందేహం లేదు. ఇంత చెప్పినప్పుడు నమ్మాలిగా. విన్నంతసేపు అలాగే అనిపించేది ఏంటంటే ఆయనకు కూడా ఆ పురాణం విన్నంతసేపు కూడా నిజమే, మరణం తప్పదు, చచ్చిపోయేటప్పుడు హరిని తలుచుకుని చచ్చిపోదాం, భాగవతం భాగవతం అనుకుందాం అనుకునేవాట. ఆ రాత్రికి పురాణం అయిపోయాక స్వస్తి అన్నాక రాత్రి మళ్ళీ ఈయన భోజనం చేసేటప్పుడు మరణం తప్పదేమో, ఏడో రోజు చచ్చిపోతానేమో అనుకునేవాట. దీనికే పురాణ వైరాగ్యం అని పేరు. ఈ పురాణ వైరాగ్యం అంటే ఏమిటనమాట, ఈ చెప్పిన కాసేపు మీకు కూడా వచ్చేస్తుంది హుషారు, ఇంకా రేపటి నుంచి పద్మాకర్ గారు చెప్పిన పురాణం 6:20కే వచ్చేద్దాం, శంకారూపేణ మచ్చత్వం అని వాళ్ళు అనే సమయానికల్లా మన చిత్తం అక్కడ వెళదాం, అయ్యాక వెళదాం, ఇలా మొత్తం 32 రోజులు విందాం అనిపిస్తుంది. నేను స్వస్తి అనేదాకా మీలో ఈ పట్టుదలే ఉంటుంది. స్వస్తి అనగానే ఒక్కసారి అందరూ తోసేసుకుని పులిహార దగ్గర బయటికి వెళ్ళిపోగానే ఆయన అలాగే అంటాడు, 6:20కల్లా రమ్మంటాడు. 6:20కి ఎక్కడ వస్తామండి, ఆఫీస్ వదిలి షాప్ వదిలి. ఓ అరగంట లేటుగా వెళ్ళినా పెద్ద తేడా రాదుట, ఒక గంట విన్నా అరగంట విన్నా శ్లోకం విన్నా చాలని ఐదైగా చెప్పాడు. మళ్ళీ నేనే చెప్పాంట ఒక్క శ్లోకం విన్నా చాలని. అందుకని శ్లోకం విన్నా శ్లోకం పోతుంది అనుకుంటాడు. మళ్ళీ ఏమనిపిస్తుందనమాట, ఒకరోజు ఎప్పుడైతే బతికించామో ఒక్క శ్లోకం విన్నా శ్లోకం పోతుంది అనిపించింది కాబట్టి ఒకరోజు వినకపోయినా పర్వాలేదుట, ఆ ఒకరోజు పోయాక పర్వాలేదు కాబట్టి ఎలాగో 7 రోజులు పోయినా పర్వాలేదు, ఆఖరి రోజు పెడితే చాలే, ఆఖరి రోజు ఒక్కరోజు పెడితే చాలు, సన్మానం చూసి ఆయన ఇచ్చే పండు ఒకటి లాక్కొని పోతే చాలు, మన జీవితం ఫ్రూట్ఫుల్ అయిపోతుంది అనుకుంటాడు. ఇలా మనిషి కాంప్రమైజ్ అయిపోతాడు, దానివల్ల ఏమవుతుందనమాట పూర్తిగా దెబ్బతింటాడు. అందువల్ల పురాణము విన్నప్పుడున్న ఈ భక్తి శ్రద్ధ యావజ్జీవితం ఉండాలి. అలా లేకపోతే పురాణ వైరాగ్యం, 3 వైరాగ్యములు చాలా ప్రమాదం. పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం. పాప ఆడపిల్లలు గర్భవతులైనప్పుడు పిల్లల్ని కనేటప్పుడు నానా యాతన కదా, పొట్ట కోసేస్తారు, లేదా పిల్లలు పుట్టేటప్పుడు యాతన. ఈ గర్భంతో ఉన్నప్పుడు వాంతులు అవ్వడం, భ్రాంతి పొందడం, ఈ గందరగోళంలో పడి చిచ్చి ఇక చాలురా బాబు మళ్ళీ సంతానం వద్దనిపిస్తుంది. మళ్ళీ ఒకే పిల్లాడో పిల్లో ఏం సరిపోతుంది, సెకండ్ బాగుంటుందో గురువు గారు ఇష్యూ అంటారు. మళ్ళీ ఆయుష్ కూడా గురువు గారి దగ్గర పట్టుకొచ్చింది. ఈ ప్రసూతిగా ఉన్నప్పుడు వైరాగ్యం వచ్చినా ఆ వైరాగ్యం తాత్కాలికమేట. అదేమిటండి, ఒక ఆవిడ పిల్లల్ని కండడానికి బాధపడుతుంటే చూసిన ఒక కన్యామణి చిచ్చి సంసారం ఇలా ఉందా, అయితే నీకు నేను పెళ్లి చేసుకుని నేను పిల్లల్ని కన్నది అన్నావిడ ఇంట్లో చెప్పా పెట్టకుండా మరీ వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకొచ్చింది. మ్యారేజ్ అయిన వెంటనే క్యారేజ్ అయ్యింది, కృష్ణ బ్యారేజీకి పోయారు. అందువల్ల చెప్పొచ్చింది ఏంటంటే ఈ ప్రసూతి వైరాగ్యం కూడా తాత్కాలికం. ఇంకా పురాణ వైరాగ్యం చెప్పానుగా, పురాణం విన్నంతసేపు మళ్ళీ విందాం విందాం అనిపిస్తుంది, ఆయన అలా వెళ్ళగానే సుఖస్థలం లేదు, సుఖస్థలమే మిగులుతుంది. శ్మశాన వైరాగ్యం అని 3వది అనమాట. ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఆ శవముతో శ్మశానానికి వెళ్ళినప్పుడు ఇంతే, మనం కూడా ఇలా దండలేయించుకున్న వాళ్ళం, మన మీద దండలేస్తారు, ఈ పాడి మీద పడుకోబెడతారు, అయ్యి బాబో ఈ శరీరం ఎలా ఉందో మనం ఎలా ఉంటామో అనిపిస్తుంది. ఈ శరీరానికి నిప్పు పెట్టినప్పుడు ఆ నిప్పులో కాలిపోతున్నప్పుడు అబ్బబ్బబ్బా పాపం ఆయన అరండలపేటలో ఉన్న ఇల్లు విడిచిపెట్టి ఏమైపోయాడో చూడండి, ఎందుకండి ఇల్లు అంటాడు. మళ్ళీ ఇంటికి రాగానే అక్కడెక్కడో రైల్పేటలో ఇల్లు వచ్చిందిట, చీప్గా వస్తే కొందాం అంటాడు. అంటే శ్మశానంలో శవం కాలిపోతున్నప్పుడు ఇంటి మీద ఉన్న భ్రాంతి పోయింది, మళ్ళీ ఇంటికి రాగానే అక్కడెక్కడో చీప్గా ఇల్లు వస్తుందిట కొనేద్దాం అనిపిస్తుంది. ఈ శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అంత తేలికగా మనిషిని పట్టుకుంటాయి, అంత తేలికగా విడిచిపెట్టేస్తాయి. అలా వస్తుంది ఆ వైరాగ్యం, మళ్ళీ తొలగిపోతుంది. అందువల్లే పాపం మహానుభావుడైనటువంటి సుకుడు చెప్పిన మాటలు ఈ చెవితో విని కూడా పరీక్షిత్తు మరణభీతి విడిచిపెట్టలేదు. పాము వచ్చి కాటేస్తున్నప్పుడు హాహాకారంతో భయంతో పోయాడు. ఆ భయంతో చచ్చిపోవటం వల్ల ఏమైపోయింది, భాగవతం వల్ల రావలసిన ముక్తి ఆయనకి రాకుండా పోయింది పాపం. లేకపోతే ఆయన శాశ్వత కైవల్యం పొందేవాడు. చివరి క్షణములో భయపడడం వల్ల, మృత్యుభీతి ఉండడం వల్ల టక్కన ఆయనకి మృత్యు వల్ల రావలసిన సద్గతులు రాలేదు. ఆ తర్వాత రాజుగారి శరీరానికి దగ్ధ కర్మాదులు చేశారు. పాప అప్పటికి జనమేజయుడు ఇంకా 16-17 ఏళ్ల వయస్సు కలిగిన వాడు. పాఠాంతరాల్లో అప్పటికింకా చిన్నపిల్లాడన్నారు, కానీ ఆ సమయానికి ఆయనకి వివాహానికి దగ్గరగా వచ్చిన వాడని కూడా పెద్దలు చెప్పారు. ఈ పాఠాంతరాలు పక్కన పెడితే ఏమైనా ఆయన యువకుడు, పెద్ద వయస్సు కాదు, చిన్న వయస్సు కాదు, మధ్య వయస్కుడు, 16-18 ఏళ్ల మధ్యలో ఉన్నవాడు. దీని తర్వాత మార్చి ఎవరో కానీ 12 ఏళ్లవాడు అని ఒక శ్లోకం రాశారట, అది పాఠాంతరము అని తిరుపతి వెంకట కవులు వంటి వాళ్ళు తెరిచారు. తిరుపతి వెంకట కవులు, కొంతమంది వ్యాఖ్యాతలు, ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ 16 ఏళ్ళు దాటినవాడే, వేటకు కూడా వెళ్ళాడు కాబట్టి ఆయన 16 ఏళ్ళు దాటినవాడనే తేల్చారు. ఈయన తండ్రి మరణించాక మంత్రులతో పాటు యమున గంగాతీరానికి వచ్చాడు. గంగాతీరే దగ్ధదేహం భస్మప్రాయం మహీపతిం అగరుభిశ్చ అభియుక్తాయాం చితాయా మధ్యరోపయన్. తండ్రి శరీరం ఇంచుమించుగా దగ్ధమైపోయింది, ఇంచుమించుగా భస్మమయ్యింది, పాముకాటు వల్ల కాలిపోయాడు. పూర్తిగా బూడిదవ్వలేదు, కొంత బూడిదయింది, కొంత కాలి ఒక కట్టెలా ఉంది. ఆ శరీరమును మంత్రులు చూపించగా చూచి ఆశ్చర్యపోయి, ఎంతటి మహానుభావుడు మా తండ్రి, ఆయన శరీరం ఎలా అయిపోయింది అని బాధపడ్డాడు. ఆయన శాస్త్రం ప్రకారంగా కర్మకాండలు చెయ్యాలి గనక ఆ గంగా తీరంలోనే సుఖస్థలం దగ్గరే అగరత్తుల చెట్లు పట్టుకొచ్చి, అగరత్తులు కూడా చెట్ల నుంచి వస్తాయండి, అగరుద్రమములను ఉంటాయి, ఈ అగరత్తుల చెట్లకి బెరడు బయటకు వస్తుంది, ఆ బెరడును పట్టుకొచ్చి పొడి చేసి
దాన్ని రకరకాలైన ద్రవ్యాల్లో కలిపి పూర్వం కర్రపుల్లలకి అగరత్తులుగా అంటించేవారు. తుమ్మ జిగురు ఎలా వస్తుందో, అగరుద్రుమాల నుంచి అగరువత్తుల చెట్ల నుంచి ఓ జిగురు వచ్చి చుట్టూతల పట్టాలా కట్టేస్తుందన్నమాట. ఆ పట్ట ఎంతో సువాసనతో ఉంటుంది. ఆ చెట్టు ఎప్పటికి కూడా శ్రీలంకలోను, తర్వాత మనకి ఆ తమిళనాడులో ఉన్న కొన్ని అడవుల్లోను, నైమిషారణ్యం దగ్గర ఉన్న అడవుల్లోనూ ఉన్నాయి. మన తిరుపతి అడవుల్లో కూడా అగరత్తుల చెట్లు ఉంటాయి. ఆ చెట్ల నుంచి ఏడాదికోసారి ఇంతంత తుమ్మ జిగురు లాంటి పదార్థం వస్తుందన్నమాట. ఆ జిగురుతో కనీసం 100,000 పైగా అగరత్తులు చేయొచ్చు. ఇప్పుడంటే కెమికల్స్తో తయారు చేస్తున్నారు, కానీ పూర్వం అగరత్తులన్నీ చెట్ల నుంచి వచ్చేటటువంటి ఆ సువాసన ద్రవ్యంతో చేసేవారు. అలాంటి అగరత్తుల కొమ్మలు పట్టుకొచ్చి, గంధపు చెక్కలు పట్టుకొచ్చి వాటిని పేర్చి దాని మీద పడుకోబెట్టాడు తండ్రిని. ఆయనకి ఊర్ధ్వక్రియలు చేశాడు, దహనం చేశాడు. క్రియాం పురోహితాస్తస్య వేదమంత్రైర్ విధానత ధౌమ్యుడు అని వాళ్ళందరికీ కుల పురోహితుడు, పాండవుల పురోహితుడు ఆయనేగా. ధౌమ్యుడు కృపాచార్యుడు చాలా కాలం ఉన్నారు. కృపాచార్యుడు చిరంజీవి, ధౌమ్యుడు అప్పటికున్నాడు. ఆయన ఆయన పుత్రులు కలిసి పరీక్షిత్తుకి చితికార్యాలు, ప్రేతకార్యాలు, పితృకార్యాల్లో చేయవలసిన దాన ధర్మాలు జనమేజయుని ద్వారా చేయించారు. ఇంకా విప్రులకి గాహ ఆవులు దానం చేశాడు ఆయన, కొన్ని వేల గోవులు దానం చేశాడు. సువర్ణం యథోచితం యథాశక్తిగా బంగారం ఇచ్చాడు. సుముహూర్తంలో సింహాసనం మీద ప్రజలు మంత్రులు కూర్చోబెట్టారు. జనమేజయుడు రాజయ్యాడు, పరీక్షిత్తు యొక్క కొడుకు. ఆయన ధనుర్విద్యని కృపుడి ద్వారా నేర్చుకున్నాడు. రాజవడానికి ముందు కొంచెం కొంచెం నేర్చుకున్నాడు, రాజయ్యాక పరిపూర్ణముగా అస్త్రశస్త్ర విద్యను నేర్చుకున్నట్ట. ధనుర్వేదం కృప పూర్ణం దదావస్మై సుసంస్కృతం. పూర్వం అర్జునుడు ద్రోణుడి ద్వారా ఎలా నేర్చుకున్నాడో, కర్ణుడు పరశురాముడి దగ్గర ఎలా నేర్చుకున్నాడో, అలాగే జనమేజయుడు కృపాచార్యుడి ద్వారా అన్ని విద్యలు నేర్చుకున్నాడు. వేదాలు నేర్చుకున్నాడు ధౌమ్యుడి దగ్గర. మహాపండితుడు అయ్యాడు, వీరుడు అయ్యాడు. ఆ తర్వాత ఆయన కాశీరాజు గారి కూతురు వపుష్టమ అని ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కాశీరాజు గారికి ఒకే ఒక్క కూతురు ఉండేది ఆ కాలంలో, పరమసుందరీమణి. అందుకే ఆవిడికి వపుష్టమ, వపుహు అంటే శరీరం. ఆవిడ శరీరాన్ని చూస్తే వేరే బంగారాన్ని చూడక్కర్లేదట. ఆవిడ శరీర సౌందర్యము చూస్తే ప్రపంచంలో ఉన్న సౌందర్యమణుల యొక్క సౌందర్యం అంతా కరిగించి ఆవిడ తయారు చేసినట్టు ఉండేదట. అంత పరమసుందరి శరీరం, బంగారపు కాంతి. ఆవిడ అరిచేతులు ఇలా ఎత్తితే అందులోంచి పద్మరాగముల కాంతి వచ్చేదిట. ఆవిడ నేల మీద నడిస్తే నేలంతా ధగ 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 కెంపులు మెరిసినట్టు మెరిసిపోయేదన్నారు. ఆవిడ ఎప్పుడన్నా పాలరాతి మీద నడిస్తే పాలరాయి కెంపులు కింద మారిపోయేదట. అంటే అరికాళ్ళు ఎటువంటి రంగులు ఉండేవండి! అలాంటి కాంతి కలిగిన వాళ్ళు ఉంటారా భూమి మీద? అంటే ఆ రోజులు అలా ఉండేవారు ఆ మహాత్మురాలు. అటువంటి సుందరి, పరమ పతివ్రత ఆవిడ్ని జనమేజయుడు వివాహం చేసుకున్నాడు. వరసగా ఆ మహాత్ముడికి 4 కొడుకులు కూడా పుట్టుకొచ్చారు. కొడుకులు కూడా తండ్రిలాగే బాగా పండితులయ్యారు. ఆయన పరిపాలన చేస్తూ ఉండగా ఇక్కడంతా క్లుప్తంగా చెబుతాడు. ఎందుకనంటే మనకి దేవీ భాగవత కథ అంతా జనమేజయుడి ద్వారా బయటకు వచ్చింది కాబట్టి జనమేజయుడి చరిత్ర చెప్పారు తప్ప భారతంలో ఉన్నంత వర్ణన ఉండదు. భారతంలో అయితే జనమేజయుడి కథ అంతా ఉంటుంది, ఇందులో క్లుప్తంగా ఉంటుంది. ఆయన పరిపాలన చేస్తూ ఉండగా ఒకనాడు అక్కడికి ఉదంకుడు అనే ఒక మహర్షి వచ్చాడు. వచ్చి, ఏమయ్య జనమేజయ, నీకు నిజంగా తండ్రి మీద ప్రేమ ఉందా అని అడిగట. అదేమిటండి, మా నాన్న అంటే నాకు పరమభక్తి, అంత మాట అన్నారు ఏమిటంటే మరి అనకేం చేయమంటావు, మీ నాన్నగారిని పరీక్షిత్తుని తక్షకుడనే పాము కాటు వేస్తే ఆయన మరణించాడు. ఆ తక్షకుడు మీ నాన్నని చంపి ఇప్పుడు సుఖంగా ఉన్నాడు. ఆ దుర్మార్గుడిని, మీ నాన్నని చంపిన వాడిని చంపి పగ తీర్చుకోకుండా నువ్వు దర్జాగా సుఖాలు అనుభవిస్తావన్నట. అప్పుడు ఆయన అన్నాడు, ఇందులో తక్షకుడు తప్పే ఉందండి, మా నాన్నగారు శమీకుడనే మహర్షి మెడలో చచ్చిన పాము వేశాడు. దాంతో శమీకుడు కొడుకు శృంగి తక్షకుడనే పాము పరీక్షిత్తుని 7వ రోజు రాత్రికి కాటు వేసి చంపుగాక అన్నాడు. మునిశాపం వల్ల కదా తక్షకుడు మా నాన్నగారిని కాటు వేసి చంపాడు, కాబట్టి ఇందులో తక్షకుడనే పాము యొక్క తప్పే ఉంది అంటే నాయన లేకపోలేదు. నిజానికి తక్షకుడి పని కాటు వేసి చంపడం అవునా, కానీ మీ తక్షకుడు చేసిన మరొక దరిద్ర పని చెబుతున్నా వినువాడు చేసిన పాపం ఏమిటో. కశ్యపుడు అని ఒక బ్రాహ్మడు ఉన్నాడు, ఆయనకి పాము మంత్రములు బాగా వచ్చు. ఆయన మీ నాన్నగారి దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నాడు అడవిలో. పరీక్షిత్తుని 7వ రోజు తక్షకుడు కాటు వేస్తాడు. అప్పుడు ఆ రాజుగారు కాలి బూడిదైపోతాడు. అప్పుడు నేను పావు మంత్రం వేసి ఆయన్ని బతికించి మళ్ళీ రాజుగారికి ఆనందం కలగజేస్తాను, రాజుగారి పిల్లలకు ఆనందం కలగజేస్తాను, రాజుగారి ఇచ్చిన డబ్బు తీసుకుంటాను అని వచ్చేట ఆయన. నిజంగా కశ్యపుడు చాలా మంత్రవేత్త. ఇంతలో పరీక్షిత్తు దగ్గరకు వస్తున్న ఆయనకి అడవిలో ఓ దిగంబరుడైన బ్రాహ్మడు కనబడ్డాడు. కనబడి ఎక్కడికి వెడుతున్నామంటే పరీక్షిత్తు గారి దగ్గరికి వెడుతున్నానండి, రేపు 7వ రోజు పరీక్షిత్తు గారిని తక్షకుడు అనేవాడు కాటు వేస్తాడు, దాంతో పరీక్షిత్తు మరణిస్తాడు, అప్పుడు నేను సర్పమంత్రాలతో పరీక్షిత్తును బ్రతికిస్తాను, రాజుగారిని బ్రతికిస్తే పిల్లలు సంతోషిస్తారు, మంత్రులు సంతోషిస్తారు, రాజుగారు నాకు అగ్రహారాలు ఇస్తాడు, ఆ డబ్బుతో మేము సుఖంగా ఉంటాం, నేను పేదవాడిని అన్నట్టు. అప్పుడు ఆ దిగంబర బ్రాహ్మడు ఏమన్నాడు, ఏమయ్యా పాము మంత్రాలు వేసేవాళ్ళంతా చచ్చిపోయినవాడు బ్రతికించగలరా, పైగా పరీక్షిత్తుని కాటు వేసే పాము ఎవరో తెలుసా, తక్షకుడు తెలుసా, తక్షకుడు కాటు వేస్తే తక్షణం చావలసింది ఎవడైనా, ఆ తక్షకుడు అంటే ఏమైనా బురద పాము అనుకున్నావా, లేకపోతే పనికి వాలిన పిల్ల పాము సన్నాసి పాము అనుకున్నావా, అంటే ఏ పాము కాటు వేసినా రాజుగారు నేను బతికించగలను ఆ శక్తి నాకుందన్నాడు ఈ కశ్యపుడు. అప్పుడు వాడు పక్కపక్కనవి తక్షకుడిని ఎప్పుడన్నా చూసావా అన్నట్ట, చూడవలసిన అవసరం నాకేముంది అన్నాడు ఈయన. అయితే చూడు అని వెంటనే ఆ దిగంబరుడు కాస్త భయంకరమైన పాముగా మారిపోయాడు. 1000 పడగలతో కూడిన తక్షకుడు అయిపోయాడు వాడి. నేనే తక్షకుణ్ణి, రాజుగారిని కాటేసి చంపడానికి పెడుతున్నాను, ఇప్పుడు అర్థమైందా నేనంటే ఏమిటో అన్నట్ట. నువ్వు ఇంకో 4 తాడి చెట్లు పొడుగు పెరిగినా ఐ డోంట్ కేర్, నువ్వు కాటు వేస్తే రాజుగారిని బతికిస్తానన్నాడు ఈయన ఏం భయపడకుండా. సరే రాజుగారి దాకా ఎందుకు, ఈ పక్కన ఒక మర్రి చెట్టు ఉంది, ఆ చెట్టుని నేను కాటేస్తాను, ఆ చెట్టుని నువ్వు బ్రతికించగలిగితే రాజుగారిని బ్రతికిస్తావని నమ్ముతానని తక్షకుడు ఆ పక్కనున్న పెద్ద చెట్టుని కాటేశాడు. వెంటనే ఆ చెట్టు ఈ తక్షకుడి యొక్క విషం అనే అగ్నిజ్వాలకి బూడిదైపోయిందట, విషం అగ్ని లాంటిది అంటే ఆ విషంతో వాడు కాటేయగానే అగ్ని పుట్టి మొత్తం చెట్టు అంతా కాలి బూడిదైపోయింది, విషాగ్నిజ్వాలతో చెట్టు మొత్తం బూడిదైపోయింది. చూసావా ఈ చెట్టు పిడికెడు బూడిదయ్యింది, ఇప్పుడు ఈ బూడిదని బాగు చేయి అన్నాడు తక్షకుడు. వెంటనే కశ్యపుడు కమండలంలో నీళ్లు చేతిలోకి తీసుకుని మంత్రం చదివి ఆ బూడిదని చల్లాడు. చల్లగానే ఆ బూడిద టకటకటకటక మర్రి వృక్షంగా మారిపోయింది, ఎంతకు పూర్వం కంటే కూడా నవనవలాడిపోతున్న కొమ్మలతో ఉడలతో పచ్చగా తయారైపోయింది ఆ చెట్టు. ఈ కథ బయటికి ఎలా వచ్చింది అని నన్ను అడుగుతావేమో, ఆ చెట్టు మీద ఒక బ్రాహ్మడు ఉన్నాడు, ఆయన పితృకార్యానికి మర్రి ఆకులు మర్రి చితుకులు పట్టుకెడుతున్నట్ట, ఈ తక్షకుడు కాటేయగానే ఆ బ్రాహ్మడు కూడా కాలి బూడిదైపోయాడు. ఇప్పుడు ఈయన మంచినీళ్ళు చల్లగానే మంత్రపు నీళ్లు చల్లగానే ఆ చెట్టుతో పాటు ఆ బ్రాహ్మడు కూడా బతికి అమ్మయ్య నన్ను బతికించేవరా బాబు అన్నట్ట. ఆ బ్రాహ్మడి ద్వారా ఈ కథ నాకు తెలిసిందని ఈ ఉదం కూడా చెప్పాడు అనమాట. లేకపోతే మరి ఈయనకి ఎలా తెలుస్తుంది? అప్పుడు తక్షకుడు తెల్లబోయి, ఓరి నాయనో కశ్యప, నువ్వు సామాన్యుడు అనుకున్నాను బాబు, నువ్వు మామూలు వాడువు కదరా బాబు, తక్షకుడు కాటు వేయగా బూడిదైపోయినటువంటి మర్రి వృక్షాన్ని తక్షణం మంత్రంతో యథాతథంగా తయారు చేసావు, చచ్చిపోయిన బ్రాహ్మణుడు కూడా బ్రతికించగలిగావు, నీ మంత్రశక్తి అపూర్వము అపారము, నువ్వు గనక పరీక్షిత్తు దగ్గరికి వచ్చావంటే నేను వాడిని కాటేసిన వ్యర్థమైపోతుంది, వాడు మళ్ళీ బతుకుతాడు, అప్పుడు రేపటి నుంచి నన్నంతా పూచికి పుల్ల కింద జమ కడతారు, అబ్బే తక్షకుడికి 1000 పడగలు ఉన్నాయి కానీ వాడి మొహం అవి పడగలు కాదండి చిరిగిపోయిన గొడుగులండి అంటారు, అప్పుడు నాకు విలువ ఉండదు, పైగా ఒక బ్రాహ్మణ శాపాన్ని ఇంకో బ్రాహ్మణుడు తొలగించడం అన్యాయం, నీకేం కావాలి డబ్బే కదా, రాజుగారు ఇచ్చే డబ్బు కంటే ఎక్కువ డబ్బు నేను ఇస్తాను, మా పాతాళ లోకంలో ఉన్న బంగారం మణులు ఇస్తానని మొయ్యలేనని మణులు బంగారం ఇచ్చాట, అవి చూడగానే ఆయన కూడా ఎలాగో డబ్బు కోసం పెడుతున్నాను, అన్నిటికీ మించి విప్రశాపాన్ని తిప్పడం న్యాయం కాదు, కాలం కూడా ప్రస్తుతం పరీక్షిత్తుకు అనుకూలంగా లేదనుకుని ఈ డబ్బు బంగారం పుచ్చుకుని ఈ మణులు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. చూసావా ఆనాడు ఆ కశ్యపుణ్ణి పరమ దుర్మార్గుడు తక్షకుడు డబ్బిచ్చి లంచమిచ్చి వెనక్కి పంపించి ఉండకపోతే తక్షకుడు కాటు వేసిన వెంటనే మీ నాన్నగారిని కశ్యపుడు బ్రతికించేవాడు, లోకానికి మేలు జరిగేది, ఒక ధర్మమూర్తి నిలబడేవాడు, మీ తండ్రిని కేవలం లంచమిచ్చి మరీ ఒక వ్యక్తిని వెనక్కి పంపి చంపిన దుర్మార్గుడు ఈ తక్షకుడు, ఏదో తన శాపాన్ని తను పూర్తి చేయొచ్చుగా, కాటు వేసుకోవచ్చుగా, మధ్యలో బతికించేవాడిని ఎందుకు పంపించాలి, కాబట్టి ఇంత ద్రోహం చేసిన తక్షకుడి మీద పగ తీర్చుకో, కాదన్న కిట్టిపాటి
అపకారము తక్షకుడేక విప్ర సంబోధన చేసి చేసే నృప పొంగవ నీవు అనేక భూసురాపాదిత సర్పయాగమున భస్మము చేయుము తక్షకాది కాకోదర సంహతి హుతవహోగ్ర మహాగ్నిశిఖాచయంబులన్.
ఒక విప్రుడి శాపానికి విలువిచ్చి మీ నాన్నగారిని అన్యాయంగా చంపి లోకానికి అన్యాయం చేశాడు దుర్మార్గుడు తక్షకుడు, నువ్వు కూడా పగ తీర్చుకో, యజ్ఞం చెయ్యి. ఆ యజ్ఞమునకు సర్పయాగం అని పేరు. ఆ యజ్ఞం నేనే చేయించగలను. నన్ను రుత్తిక్కుగా పెట్టుకుని సర్పయాగం చెయ్యి. ఆ సర్పయాగంలో హుతవహోగ్ర మహోగ్ర శిఖాచయంబులన్, అగ్ని యొక్క ఉగ్రజ్వాలలతో ఈ తక్షకుణ్ణి, వాడి బంధువుల్ని, మొత్తం పాముల్ని కాల్చి బూడిద చెయ్యన్నట్ట. అప్పుడు జనమేజయుడు ఉదంకుణ్ణి రుత్తిక్కుగా పెట్టుకుని, బ్రహ్మగా పెట్టుకుని సర్పయాగం చేశాడు. ఆ సర్పయాగంలో ఎక్కడెక్కడి పాములు వచ్చి కాలిపోయాయి. అప్పుడు తక్షకుడు భయపడిపోయి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, మహేంద్ర మహేంద్ర, జనమేజయుడు సర్పయాగం చేస్తున్నాడు, ఆ సర్పయాగంలో పాములన్నీ కాలి బూడిదైపోతున్నాయి, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను రక్షించన్నట్ట. నువ్వు నా దగ్గర ఉన్నంత వరకు నీకు ప్రమాదం ఉండదు, నా సింహాసనాన్ని చుట్టుకో అన్నట్ట. అప్పుడు ఈ తక్షకుడు ఇంద్రసింహాసనాన్ని చుట్టుకున్నాడు. ఇంద్రసింహాసనాన్ని చుట్టుకుంటే ఈ మంత్రం వల్ల కిందకి రాడు వాడు. కొన్ని లక్షల పాములు జనమేజయ మహారాజు గారి సర్పయాగంలో రుత్తిక్కుల మంత్రాల దెబ్బలకి ఆకాశంలో ఎగురుకుంటూ వచ్చి ఆ అగ్నిలో పడి చొర్ర చొర్ర చిట్ట పటా శబ్దాలతో కాలిబూడిదైపోయాయి. నూడిల్స్ కాలిపోయినట్టు, సేమ్యాలు కాలిపోయినట్టుగా కాలిపోయాయి. రకరకాల వాసనలు వచ్చాయిట. ఆకుపచ్చని పాములు, ఎర్రపాములు, గోధుమ రంగులో ఉన్న పాములు, నల్లత్రాచు పాములు, తెల్లత్రాచు పాములు, ఇలాంటి పాములన్నీ టక్క 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 కాలిబూడిదైపోతున్నాయి. కానీ తక్షకుడు రాడు. అందుకని జనమేజయుడు తెల్లబోయి, అందరూ చూస్తున్నారు కానీ దుర్మార్గుడు తక్షకుడు రాడేమిటంటే, అప్పుడు ఋషులు దివ్య దృష్టితో చూశారు. అప్పుడు ఏమన్నారు వాళ్ళు, ఈ తక్షకుడు ఇంద్ర సింహాసనాన్ని చుట్టుకున్నాడు. ఇంద్రుడి సింహాసనాన్ని చుట్టుకోవటం వల్ల వాడు ఈ మంటల్లో పట్టడం లేదు అన్నారట. అంటే మీ మంత్రశక్తితో ఇంద్రసింహాసనాన్ని చుట్టుకొని ఉన్న తక్షకుణ్ణి ఇక్కడికి తెప్పించలేరా అని తెప్పాడు జనమేజయుడు. నువ్వేం తెప్పక్కర్లా, ఇంద్రుణ్ణి కూడా కదిలించే శక్తి మాకుంది అని వెంటనే వీళ్ళు ఏం చేశారు, సహేంద్ర తక్షకాయ స్వాహ అన్నారట. దాంతో ఇంద్రసింహాసనం లేచిపోయింది. సింహాసనం పెకలించబడి ఇంద్రుడు కూడా వచ్చేసేట మంత్రం దెబ్బకి. అది మంత్రబలం అంటే. ఆ దెబ్బకి ఇంద్రసింహాసనం ఆకాశంలో ఎగురుకుంటూ వచ్చింది. ఒక్క క్షణం ఆగితే ఇంద్రసింహాసనము, తక్షకుడు అందరూ కాలి బూడిదైపోయేవారు యజ్ఞంలో పడి. ఆ సమయంలో ఆస్తికుడని ఒక ఋషి ఉన్నాడు. ఆ ఋషి పరుగు పరుగున వచ్చి, జనమేజయ, యజ్ఞం జరుగుతున్నప్పుడు ఎవరేం అడిగినా కాదనకుండా ఇవ్వాలి, నాకు దానం చెయ్యన్నట్ట. ఇచ్చాను అన్నాడు ఆయన. అయితే యాగం ఆపేయి అన్నాడు. యాగం ఆపడమే నా దానం అనగానే యాగం ఆపేశారు. యాగం ఆ విధంగా మధ్యలో ఆస్తికుడి వల్ల ఆగిపోయింది. ఆగిపోగానే అప్పటికే సింహాసనంతో పాటు పైకి వచ్చేసాడు కదా, ఆకాశ మార్గంలో ఎగురుతూ సింహాసనము, ఇంద్రసింహాసనం, సింహాసనం మీద ఇంద్రుడు, దానికి చుట్టుకున్న పాము, గిర్రం తిరుగుతున్నారు. అప్పుడు ఆస్తికుడు, ఆగండి అని తన మంత్రశక్తితో ఆపి, ఇంద్ర బతికిపోయావు, పో, ఇంకెప్పుడు ఇలాంటి వాళ్ళకి ఆశ్చర్యం ఇవ్వకు, నువ్వు కూడా పోతావు అన్నాడు. ఇంద్రుడు బ్రతుకు జీవుడు అని సింహాసనంతో వెళ్ళిపోయాడు. మొత్తం మీద యాగం ఆగిపోయింది. ఈ యాగం అంతా ఆగిపోయిన తర్వాత ఆయన, ఏమిటిది, గొప్ప యాగం తలపెట్టాను అనుకున్నాను, కొన్ని లక్షలు కోట్ల పాములు చంపాను, హింస చేశాను, అనుకున్న పని అవ్వలేదు, అసలు తక్షకుడు చావేలేదు, మా నాన్నగారు చూస్తే దుర్మరణం పాలయ్యాడు, నేను పోని తండ్రి గారి పగ తెరచలేకపోయాను అని పాపం ఆయన చాలా బాధపడిపోయి మానసికమైనటువంటి అశాంతి పొందాడట. ఇలా అశాంతి పొంది కొద్ది రోజుల పాటు అన్నం సహించేది కాదు. ఎప్పుడైనా మనిషికి శాంతి లేకపోతే అన్నం సహించదు, నీళ్లు తాగలేడు, పైగా తండ్రి దీనముగా ఉన్నట్టుగా కనపడేదిట. అప్పుడు ఆయన ఇంత దుఃఖంతో ఉండగా ఒకనాటి సూర్యోదయ సమయంలో ఆయన అంతఃపురంలో మెరుపు మెరిసింది. నల్లని మెరుపు, నీలకాంతి, ఇంద్రనీలమణి వంటి మెరుపు మెరిసింది. మనశ్శాంతి లేని సమయంలో మెరుపు మెరిసిందేమిటా అని జనమేజయుడు అలా తేరిపార చూశాడు. సరిగ్గా ఆ మెరుపు కాంతిలో ఒక మహాపురుషుడు అక్కడికి వచ్చాడు. ఆ మహాపురుషుడే నీలమేఘఛాయ శరీరుడు, జటాజోటధారి,
అష్టాదశ పురాణాలు రచించిన మహాత్ముడు, సాక్షాత్తు వేదవ్యాసుడు, సత్యవతీపుత్రుడు, పరాశరపుత్రుడు పారాశరుడు అక్కడికి వేయించేశాడు ఆయన. పరాంసు పయోదనీలతను భాసిలు, ప్రాంసు పయోదనీలతను భాసిలు, ఉజ్వల దండధారు పింగాంసు జటాచ్చటాభరణు, ఆగమ పుంజ పదార్థ తత్వ నిస్సంశయకారు, కృష్ణ మృగ చర్మ కృతాంబర కృత్యు, భారతీ వంశ వివర్ధను త్రిదశ వందితు సాత్యవతేయుకుల్చదన్ అని భారతంలో వ్యాసుడిని వర్ణించారు. వ్యాసుడు ఎలా ఉంటాడు?
పొడుగ్గా ఉంటట, బాగా పొడువైన మనిషి. ప్రాంసు అంటే పొడవైన వాడు,
చాలా పొడుగ్గా ఉండేవాడు ఆయన. పయోదనీలతను భాసిలు, పయోదం అంటే మేఘం, నల్లని మేఘం ఏ రంగులో ఉంటుందో అలా ఉంటాడు, అంటే నీలమేఘఛాయ శరీరుడు. అందుకే కృష్ణుడు అన్నారు ఆయన. ఆయన చేతిలో ఒక దండం ఉంటుంది, ఆ దండం కూడా అధగధగా వెలిగిపోతుంది. ఆయన దండం కూడా కోటి సూర్యుల కాంతితో వెలుగుతుందిట. ఆ దండంతో ఆయన ఏ పనన్నా చేయగలడు. పింగాంసు జటాచ్చటాభరణం, ఆయనకి జడలు ఉన్నాయి, జటాజోటాలు. ఈ జటాజూటములు పింగళ వర్ణంలో ఉంటాయి. ఇంచుమించుగా ఉదయిస్తున్న సూర్యుడి కాంతి ఎలా ఉంటుందో అది నలుపు కాదు, పూర్తి ఎరుపు కాదు, ఒక రకమైన అరుణవర్ణంలో ఉంటాయి. ఇంకా వేదములనేటటువంటి ముద్దని విడదీసి నాలుగు వేదములుగా విభజించి అర్థముతో లోకానికి అందించాడు ఆయన. ఆగమపుంజ పదార్థతత్వ నిస్సంశయకారుడు, వేదములలో ఎన్నో సందేహాలు ఉండేవండి, ఆ సందేహాలన్నీ తొలగించాడు, అసలు సంశయం లేకుండా చేశాడు ఆ మహాత్ముడు. సకల లోకాలకి శుభమునిచ్చేటటువంటి వాడు, భారతమనే వేదమునిచ్చినవాడు. కృష్ణ మృగ చర్మ కృతాంబర కృత్యు, ఆయన బట్ట కడతాడు, ఏం బట్ట? నల్ల జింక చర్మాన్ని ధరిస్తాడు, మరక వెళ్ళే పంచి కాకుండా ఎప్పుడూ జింక చర్మం, నల్ల జింక చర్మం ధరిస్తాడు ఆ మహాత్ముడు. భారతీ వంశ వివర్ధనుడు, భరత వంశాన్ని అభివృద్ధి చేశాడు ఆయన వల్లేగా ధృతరాష్ట్రాదులు పుట్టారు, భారత వంశం అభివృద్ధి చెందిందని ఒక అర్థం. రెండోది, భారతీయ వంశం పెరగడం అంటే అసలు సరస్వతిని లోకానికి భారతం అనే పేరుతో గొప్ప సారస్వత సేవ చేసి జ్ఞానాన్ని పెంచినవాడు, దేవతలు కూడా ఆయనకి నమస్కరిస్తారు. అటువంటి వ్యాసుణ్ణి చూచి జనమేజయుడు భక్తితో శ్రద్ధతో నమస్కరించి ఆసనమిచ్చాడు. ఇంక ఇక్కడి నుంచి అసలు దేవీ కథ ప్రారంభమవుతుంది. వ్యాసుడు జనమేజయుణ్ణి ఏ మార్గంలో నడిపాడో రేపు మళ్ళీ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.